जय श्रीमन्नारायण। కొన్నిటిని తీర్థాలు అంటాం, కొన్నిటిని క్షేత్రాలు అని అంటాం. వీటిని క్షేత్రాలు అంటారు దేవాలయం, ఎందుకంటే లోపల దేవుడు ఉన్నాడు కనుక. మరి తీర్థాలని వీటిని అంటారు, నదులు ఎందుకని అంటారు, దాంట్లో జలాలు ఉన్నాయి కనుక. ఉన్నాయి కనుక తీర్థాలు, దేవుడు ఉన్నాడు కనుక క్షేత్రాలు, రైట్? దేవుడు లేని చోట ఎక్కడ? నిజంగా నిజంగా అంతటా ఉంటాడా? మరి అంతటా ఉన్నప్పుడు అంతటి క్షేత్రమే ఉన్నారు కదా. కొన్నిటినే క్షేత్రాలు ఎందుకంటున్నారు? నహ్యమ్మయాని తీర్థాని నదేవాహ మృత్శిలామయాహ తే పునంతి ఉరుకాలేన దర్శనాదేవ సాధవః అని ఋషులు చెప్పారు. దేవుడు ఉన్నాడు కనుక అది క్షేత్రం అనాలంటే దేవుడు లేని చోటే లేదు. అందుకోసం ఒకదాన్ని మన క్షేత్రం అని అనలే. మరి ఎందుకన్నామంటే ఆ దేవుణ్ణి చూపగలిగే మహనీయులు ఒకరు అక్కడ ఉన్నారు కనుక అది క్షేత్రమే. ఇప్పుడు మహానుభావుడు చెప్పాడు కదా, బల్బు పెడితే వెలుగుతుంది అని. బల్బు పెట్టేవాడు కావాలి కదా, ఆ బల్బు పెట్టేవాడు ఉన్నప్పుడు ఆ లోపల ఉండే కరెంటు యొక్క శక్తి ఏమిటో తెలుస్తుంది. అందుకోసమనే భగవంతుడు అన్ని చోట్ల ఆయన కనిపించడు. ఎక్కడ ప్రేమ కలిగినటువంటి హృదయాలు ఉంటే అక్కడ కనిపిస్తాడు, వాళ్ళ కోసం కనిపిస్తాడు. అయితే వాళ్ళు ఏం చేస్తారు? ప్రేమ హృదయం తానొక్కడే అనుభవించాలి, తానొక్కడే పొందాలి అని అనుకోదు, అందరికీ పంచాలి అని అనుకుంటుంది. మహానుభావులైనటువంటి పెద్దలు, జ్ఞానులు ఎక్కడో ఒక చోట భగవంతుణ్ణి సాక్షాత్కరించి దర్శించి, ఆ దర్శనందువల్ల దర్శనం చేసినందువల్ల ఆనందాన్ని పొంది, ఆ ఆనందంతో భగవంతుడు ఎప్పుడూ వారి ఎదుట అట్లానే ఉంటే, స్వామి నేనున్నాను కనుక నా కోసమనే కాదయా, ఎవరెవరు నన్ను ఆశ్రయించి ఉంటారో, నా కోసం వస్తారో, నా పేరు చెప్పి వస్తారో, వారందరినీ కూడా నువ్వు ఇట్లానే అనుగ్రహించు. వచ్చే వెళ్ళే వారందరినీ కూడా నువ్వు ఇట్లానే అనుగ్రహిస్తూ ఉండాలి. ఇక్కడ నాకు నువ్వు దర్శనం ఇచ్చావు కదా, ఇక్కడికి ఎవరెవరు వస్తే వాళ్ళందరికీ నువ్వు కనిపించాలి అని వారు ప్రార్థన చేస్తే, వారి ప్రార్థనకి కరిగి ఆయన అక్కడ ఉంటాడు. అప్పుడు అది క్షేత్రం అవుతుంది. మహానుభావుల యొక్క పాద స్పర్శ చేత, మహానుభావుల యొక్క హృదయ స్పందనకి కరిగి ఎక్కడ భగవంతుడు నేను నువ్వు చెప్పావు కనుక ఇట్లానే ఉంటా, అందరికీ ఇట్లానే కనిపిస్తా అని ఆయన అంటే అది క్షేత్రమైంది, అది తీర్థం. ఎక్కడ వారి యొక్క ప్రేమ పొంగి ప్రవాహం అవుతుందో ఆ ప్రేమ ప్రవాహంలో ఆయన స్నానమాడి అక్కడికి వచ్చే వారందరినీ అదే ప్రేమతోటి అనుగ్రహించేట్టుంటాడు కనుక అది తీర్థరాజ్యమైంది. తీర్థము క్షేత్రము అనేది ఎక్కడ మహానుభావులు అధిష్ఠించి ఉంటారో చేరి ఉంటారో వారి యొక్క ఉనికి చేత దానికి తీర్థత్వం వస్తుంది, క్షేత్రత్వం వస్తుంది. కాకపోతే ఆయన ఎప్పుడు ఉంటాడు, అంతటా ఉంటాడు, ఆయన లేని చోట ఉంటే ఉంటుంది కనుక. ఇక్కడ ఈ గత్తపురికి ఒక తీర్థత్వాన్ని క్షేత్రత్వాన్ని కలిగించేటటువంటి ఒక భగవద్భక్తి ప్రేమ రూపుదిద్దిందా అన్నట్టుండేటటువంటి మన స్వామి శ్రీ సీతారామాంజే రామానుజ స్వామి గారు వారి కుమారుడు. శ్రద్ధ, ఉత్సాహం, ప్రేమ, తపన, ఆర్తి ఎన్ని ఉన్నాయో తెలియదు అందులో. ఏదో ఇంకా చెయ్యాలి 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 అనే తప్ప అమ్మా ఇప్పటికి పూర్తయిందిరా బాబు పేడ బ్రేడైనట్టుగాను పద ఇంక మిగతా పనుల్లోకి పోదామని లేదు వారికి. చుట్టూ ఉండేవాళ్ళకి ఎలా ఉంటుందో తెలియదు కానీ కానీ వారికి మాత్రం అది ఇంకా సాగుతూనే ఉంటుంది. పాట ఎంతవరకు సాగుతుంది? ప్రేమ ఉన్నంత వరకు సాగుతూనే ఉంటుంది. ఆ ప్రేమకి అంత ఉండదు కనుక పాట అలా సాగుతూనే మనం ఆడితే అవి మాటలు, ఆయన ఆడితే అవి పాటలే. ఉయ్యాల్లో పిల్లల్ని పడుకోబెట్టి వాడమ్మ ఆ పిల్ల జ్యోచ్యుతానంద జోజోకుండ నాలి నా తండ్రి నా పరమానంద ఏదో ఉంటుంది ఆవిడ, అది ప్రేమతో ఉంటుంది. ఆ ప్రేమతో అన్నందువల్ల ఆ పిల్లాడు హాయిగా అలా వింటూ 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 అలా నిద్రలు జారుతాడు. కానీ అదే పొరుగింటి పిన్ని గారు అదేదో చూసి ఏమిటో ఇలానా పాడేది అని అక్కడి నుంచి ఇప్పుడు ఆరంభించారనుకోండి. ఉరికి ఉలిక్కి పడి మరీ కెవ్వమని కేకలేస్తాడు. ఎందుకని? తల్లి పాడిన పాటలో ప్రేమ ఉంది. అక్కడ రాగం కాదు ప్రధానం, ప్రేమ ప్రధానం. లోపల నుంచి వచ్చే పొంగు ప్రధానం. ఆ ప్రేమ పొంగు అట్లా సాగుతూ ఉంటే అది స్వామికి ఆనందం. మనకి లోపల ఏముందో తెలియదు కానీ మనకి రూల్స్ వచ్చు, మనకి సంగీతం వచ్చు. ఇక సంగీతం ప్రకారం మనం పాడదాం అనుకోండి అది అవతల వాడి ఏడుపు వస్తుంది. ప్రేమతోటి పాడితే పారవస్యం వస్తుంది, అందులో అలా కరిగిపోవాలని అనిపిస్తుంది అన్నమాట. స్వామి ప్రేమమూర్తి ఎప్పుడు చూసినా అలాగే ఉంటుంది,
తర్వాత
ఎప్పుడు మాట్లాడినా వారితో అలానే అనిపిస్తుంది. మంచి మనస్సు, అది మెత్తటి మనస్సు, ప్రేమతోటి కరిగిన మనస్సు. ఆ ప్రేమ ఎక్కడుంటే అక్కడ భయం కూడా ఉంటుంది. ఈ బయట అవసరం ఏమిటి? మంగళాశాసన
స్వామికి
రోజు కూర్చున్నది ఆయన దగ్గర.
ఎవరు తీస్తారు దృష్టిని? ఎవరికి తీస్తారు? పెద్ద అళ్ళు పిల్లవాడికి తీస్తారు. పిల్లాడు పెద్దవాడికి తీస్తారా? అంటే ప్రేమ ఎక్కడుంటే అక్కడ దృష్టి తీయబుద్ధి అవుతుంది. అక్కడ చిన్న పెద్ద అనే రూల్ ఏమి ఉండదు. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకే తీస్తారు, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళకే తీస్తారు. ఉండాల్సిన ఫ్యాక్టర్ ఏమిటి వెనకాతల? ప్రేమ. ఎక్కడ ప్రేమ ఉంటే, ఆ ప్రేమ అధికమైనప్పుడు దాంట్లో ఉండే విలువ తెలుస్తుంది. విలువ తెలిస్తే అమ్మో ఇది ఎవరికంటేనా పడితే ఏం ప్రమాదం అని అనిపిస్తుంది. జాగ్రత్తగా దాచుకోవాలని అనిపిస్తుంది. మన పిల్లాడి మీద మనకి మంచి ప్రేమ ఉంటుంది. వాడి ముక్కు కారుతున్నా మనకి ప్రేమగానే ఉంటుంది. వాడి చక్కగా అప్పుడే అరగ తీసి పోసిన బొగ్గులా ఉన్నా అందంగానే ఉంటాడు. మనవాడు కదా, మన అని అనిపించగానే అందంగా అనిపిస్తుంది. అందాన్ని చూడగానే ఆనందం వస్తుంది. చుట్టుపక్కల ఉండేటటువంటి అమ్మలక్కలందరూ వచ్చి, నీ బుజ్జిగాడు ఎంత బాగున్నాడు, నీ బుజ్జిగాడు ఎంత అందంగా ఉన్నాడు అని ముక్కు పట్టుకుని, మూతి పట్టుకుని, ఆ బుగ్గలు పట్టుకుని ఇలా 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 అన్నారనుకోండి, ఏమనిపిస్తుంది అమ్మకి? వాళ్ళంతా వెళ్ళిపోగానే ఆవిడ ఏం చేస్తుంది? ఓ ఇంత కారం, ఇంత ఉప్పు, పేడ ఇవన్నీ
పట్టుకొచ్చి
దృష్టి తీస్తుంది. అంటే ఎందుకు దృష్టి తీసిందంటే భయం వేసింది. అమ్మో ఏమైనా అవుతుందేమో అని దేనిని మనం ప్రేమిస్తామో ఆ ప్రేమించిన దాని మీద ఎవరు చూపైనా పడితే దానికి ఏం ఇబ్బంది వస్తుందో అని భయం వేస్తుంది. భయంతో దాన్ని జాగ్రత్తగా కాపాడాలనిపిస్తుంది. నేను కాపాడే వ్యక్తిని అని అనిపిస్తుంది. కాపాడటంలో దానికి దృష్టి తీయించాలి, తొలగించాలి అని
అనిపిస్తుంది.
అప్పుడు నేనే చేసేవాడిని, నేనే రక్షించేవాడిని. వాడు పాపం ఏమి తెలియని వాడు అని భగవంతుడు అందరినీ కాపాడేవాడు కదండి. మా గోదాదేవి వాళ్ళ నాన్నగారు చెప్పారు ఇది మనకి నేర్పిన వారు. గోదాదేవి వాళ్ళ నాన్నగారు, ఆ గోదాదేవి వాళ్ళ నాన్నగారు పాపం తులసికి ఏదో గొప్పలు తవ్వుకునేవాడైనా, తులసి మాలలు కట్టేవాడు, తిరుమలకి సమర్పణ చేస్తూ ఉండే మహానుభావుడైనా, స్వామి కనిపించి అక్కడ వాళ్ళ పాపం చాలా మంది ఉన్నారు అక్కడ మధురలో. వాళ్ళు ఏమీ తెలియక పాపం చాలా తంటాలు కొడుతున్నారు, 6 నెలలుగా కొట్టుమిట్టాడుతున్నారు, పుస్తకాలన్నీ తిరిగేస్తున్నారు అటు నుంచి ఇటు ఇటు నుంచి అట్టును. వాళ్ళకి తోచినవివో మాటలాడుతున్నారు కానీ వాటికి ఎక్కడ స్పందన కలగటం లేదు. ఏం స్పందన కలగాలి? ఆ సభలో ఒక ధనపు మూట పెట్టాట రాజుగారు, మీరు చెప్పింది కనుక శాస్త్రము అంగీకరించిన వాస్తవమైతే ఈ మూట మీ పాదాల దగ్గర పడాలి ఆటోమేటిక్గా. నేను ఎవడ వదిలితే కాదు, అది పడలేదంటే మీరు చెప్పింది కరెక్ట్ కాదు అని అర్థం. మరి మీరు ఇప్పుడు ఎవరు చెప్తారో చెప్పండి, కరెక్ట్ చెప్పారంటే అది పడుతుంది, పడలేదంటే మీరు చెప్పింది కరెక్ట్ కాదు. జాగ్రత్తగా మీరు వాదనలోంచి పక్కకి తప్పుకోవచ్చు అని పెట్టేశారు. 6 నెలలు అయింది ఇప్పటిదాకా ఏం కాలేదు. పాపం వాళ్ళంతా చాలా డిసప్పాయింట్ అయిపోయినారు. నువ్వు వెళ్ళి వాళ్ళ దగ్గర చెప్పు, చదువుతా నేనేమో 100 హోమ్ రాదు నాకు, అక్షరం ఒక్క నేనేం చదవలేదు, నేను వెళ్ళి ఏం చెప్తానా? పైగా వాళ్ళంతా శాస్త్రాలు పైనుంచి కిందకి కింద నుంచి పైకి చదివినటువంటి పండితులు ఉంటున్నావు వాళ్ళ దగ్గర వెళ్ళి నేనేం చెప్తా, నేనేం చేస్తా, నీకేంది అది? వెళ్ళమనేది ఎవరు? నేను చెప్తున్నా. ఏం చదివాను, ఏం చెప్తాను? హు ఆర్ యూ టు డిసైడ్? గడ్డి పరకను తీసి బ్రహ్మాస్త్రం చేయగలను, ఒక పనికి రాని రాయిని మాణిక్యం చేయగలను. వెళ్ళమని చెప్పేది నేను కదా, నన్ను క్వశ్చన్ చేస్తావేమిటా? వెళ్ళు చిత్తం స్వామి అని వెళ్ళి తన యొక్క సర్వజ్ఞత్వాన్ని సర్వశక్తిత్వాన్ని దేవుడు చెప్పి వెళ్ళు అంటే పాపం ఏం చేస్తాను ఇంకా అప్పుడైనా? నేను పెడుతున్నాను, వెళ్ళి ఇవ్వగో నాకు ఈ తవ్వితే కాయలు కాస్తాయి కదా, ఇవే చూపిస్తానన్నాడు. ఏం చేయాలో డిసైడ్ చేసేవాడు నేనా? వెళ్ళు. వెళ్ళాడే అక్కడ అందరూ పాపం చక్కగా రిసీవ్ చేసుకున్నారు, వేదిక ఎక్కించారు. అయ్యా చెప్పండి మహానుభావ, ఆయన పాపం కళ్ళు మూసుకున్నాడని భయం వేస్తుంది ఒంట్లో, ఏం చెప్పాలో ఏం వస్తుందో తెలియదు ఆయనకి. కళ్ళు మూసుకున్నాడు, చేతులు జోడిస్తే లోపల తనని ప్రేరేపించి పంపిన మహనీయుడు పలకడం ప్రారంభం చేశాడు. మాటలు పాటలు శాస్త్రాలు మంత్రాలు అన్నీ వచ్చాయి బయటికి. ఏం వచ్చాయో ఆయనకైతే తెలియదే, కానీ అన్నీ వచ్చాయి. ఆయన అవి చెప్పి కృష్ణార్పణమస్తు అని ముగించేటప్పటికీ ఆ పైన కట్టి పెట్టిన ధనపు మూట పాదాల దగ్గర జారి పడింది. ఇప్పుడు మిగతా వాళ్ళంతా ఏం చేయాలి? అంగీకరించి తీరాల్సిందే కదా. సరే అంగీకరించారు. రాజుగారికి ఆనందం వేసింది, ఈయన గారికి శిష్యుడు అయ్యాడు ఆయన. ఇదివరకు రోజుల్లో అయితే అలాగెవరైనా వాదనలో గెలిస్తే మిగతా వాళ్ళంతా వాళ్ళ దగ్గర శిష్యులు అయ్యేవాడు, మిగతా వాళ్ళంతా ఆయన దగ్గర శిష్యులు అయ్యారు. సరే మరి గురువు గారు కదా, గురువు గారికి ఈయన ఎక్కించి ఒక ఊరేగింపు చేద్దామని ఒక గజ యాత్ర పెట్టారు. ఈయనకి ఎక్కించారు అంబారీ మీదకి, నడుస్తోంది ఏనుగు, రాజుగారు ఊడుస్తున్నారు ముందర, మిగతా వాళ్ళంతా విద్యామరలు పట్టుకున్నారు వీస్తున్నారు, రకరకాలుగా సేవలు అందిస్తూ వెడుతుంటే ఆయన ఏనుగు కూర్చున్నాడు. ఆయన అబ్బా నేను పంపిస్తే ఆ వ్యక్తికి ఇంత మర్యాద జరుగుతుంది చూద్దామని ఆయన వచ్చాడు కొండ మీద. ఆ పక్షి రాజుని ఎక్కి తన పరివారంతో వచ్చారు ఆకాశంలో ఉండి చూస్తున్నాడే. పాపం ఈయన సడన్గా ఒకసారి ఆయన చూశాడండి. అరే నువ్వెందుకు వచ్చావు ఎక్కడికి అని అడిగాను. అదేందే, ఏ నాకు మర్యాద చేయమని చెప్పానా? నన్ను కూడా ఏం ఎక్కించమని అడిగానా? నేను వచ్చాను ఎందుకే అంటాడ, నేనేదో నీ దాంట్లో షేర్ కోరుతున్నట్టుగా. అది కాదయా, అసలు నేను ఇక్కడికి ఎవరు రమ్మన్నారు, ఎందుకు వచ్చావు ఇక్కడికి, నీకేమైంది నేను వస్తే అన్నాడు. నాకేం కాలేదయా, శాస్త్రాలు చదివామని అనుకుంటూ గ్రంథాలని ఆపోసనం పట్టామని అనుకుంటూ ఉండే మహానుభావులుగా ఉండే ఇంతమంది ఇన్ని వందల మందికి 6 నెలలు వాదాలు చేసుకున్నా ఆ వాదాల్లో ఉండేవాడు నువ్వే అనే ఇంగితం ఏర్పడలేదే. పరతత్వం నువ్వే అని ఒక్కడూ చెప్పలేకపోతున్నాడే. అంటే వాళ్ళకి ఏమి అర్థమైనట్ట లేదా? ఏం కావా? ఎందుకు కాలేదు? ఇక్కడ మూసుకుంది, ఇక్కడ తెరిస్తే లోపల వాడికి అనిపించి ఉండేవాడు, కానీ ఇది మూసుకోవడం చేత నువ్వెవరో తెలియలేదా? వాళ్ళకి లోపల ఉండాల్సినటువంటి ఆర్ద్రత లేదు, ప్రేమ లేదు. అలాంటి ప్రేమ లేని వాళ్ళ దగ్గరికి వస్తే వాళ్ళ సూపు వాడిగా ఉంటుంది, వేడిగా ఉంటుంది. వాడిగా ఉండే వేడిగా ఉండేది ఏం చేస్తుంది? కాలుతుంది, కోసేస్తుంది. అమ్మో, నీకెక్కడ ఇబ్బంది కలుగుతుందో తండ్రి, నువ్వు వచ్చావంటే వీళ్ళ చూపు నీ మీద పడితే అసలే నువ్వు సుకుమారుడవాయ్, అసలే నువ్వు సున్నితమైన వాడివాయే. ఈ చూపు పడితే నీకు ఏమి ఉపద్రవం వస్తుందో? నో, రావు. వాళ్ళ కోసం రాలేదా? నిన్ను చూడడానికి వచ్చానా? నా చూపు పడ్డా నీకేం ఉపద్రం వస్తుందో తండ్రి అని ఆ మొహాన్ని అపాంచస నియమం పల్లా అండి. ఇది పెద్ద ఆళ్వార్లేక కదా, మహానుభావులైనటువంటి పెరియాళ్వార్లేక కదా. వారి ఆ ప్రేమ సామ్రాజ్యానికి అధిరాజ్ఞి మన ఆ రాజ్యానంతటిని కూడా వారసురాలిగా మీకు పుచ్చుకున్న తల్లి ఆండాళ్. కేవలం వారి యొక్క ప్రేమ సామ్రాజ్యాన్నే కాదు, మిగిలిన ఆళ్వాళ్ళందరిలో ఉండే ప్రేమకి అంతటికీ ఒక్కరితే వారసురాలు. 10 మంది సంపన్నులకి ఒక్కరితే పిల్ల ఉందనుకోండి ఏమవుతుంది? 10 మంది ఆస్తి ఆవిడకి వచ్చేస్తుంది కదా. ఆండాళ్ళమ్మకి అట్లా వచ్చింది. ఏమాస్తి? భగవత్ ప్రేమ. అందుకే ఆయన గారు ఎట్లాగైతే ఆ స్వామి ఆకాశంలో తన పరివారంతో వస్తే, అమ్మో చూపించకు చూపించకు, నీ కాంతికి మసి అంటుకుంటుందేమో, మా చూపుల మసి అంటుకుంటుందేమో, అది నీకు తొలగుగాక, ఆ దృష్టి పడకుండుగాక అని ఆయన పల్లాండు పల్లాండు అన్నారండి. ఏమన్నా తోచలేదు బాబు ఆయనకి, అర్థం తెలిసినా పల్లాండు అంటే ఏమిటి? ఎన్నో ఏండ్లు ఏమిటి? ఎన్నో ఏళ్ళు నీకు దృష్టి తగలకుండుగాక అనాలని ఉద్దేశం. కానీ ఎప్పుడంటాడు దృష్టి తగలకుండుగాక అని? ఇన్నేళ్ళు దృష్టి తగలకుండుగాక అనాలి. ఎన్నేళ్ళు అటువంటి చెబితే కదా దృష్టి తగలకుండుగాని వాక్యం పూర్తయ్యేది. కానీ ఎన్నేళ్ళు అనాలో తృప్తి కలగలేదు ఆయనకి. కొన్ని 1000 అందా, ఏమంటారు 1000 అంటే, కొన్ని 1 కోటి అందా, ఒక్క కోటేనా, పలకోడి అందామా, బ్యాగ్ కూడా, పోనీ 1 కోటి 100 లక్షలు అందామా, ఆ తర్వాత ఏమన్నా తెలియదు. అంకెలు మర్చిపోయారు, 1 కోటి 100 లక్షలు 100 ఏది ముందో ఏది వెనకో మర్చిపోయారు. అంచేత పల్లాండు పల్లాండు చాలా ఏళ్ళు చాలా ఏళ్ళు చాలా ఏళ్ళు అని చూడుకున్నారు. ఈ 7 పూర్తయితే తర్వాత ఏం చేయాలో ఏం కావాలో చాలా చెప్పు ఉండేవారు. కానీ అది 7 పూర్తి అవ్వలేదు ఆయనకి. కానీ మా
ఆండాళ్ళు
ఆడవాళ్ళు ఎంత
గట్టివాళ్ళు.
ఆయన పాపం చెప్పలేకపోయాడు. కానీ ఆయన మా ఆండాళ్ళు అలాగే మొదలలేదు. పోర్చి ఆయన పల్లాండు పోర్చి అలాగే ఆయన
ఉద్దేశం.
కానీ ఆండుతోటే వెళ్ళిపోయింది అది. కాస్త ఆండు అంటే సంవత్సరం అని అర్థం. సంవత్సరాలు 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 సంవత్సరాలు. ఈ సంవత్సరాలు పూర్తయితే అప్పుడు తర్వాత ఏం కావాలో
చెప్పుండేవాడు. చెప్తుంటే
ఆయన ఇంకంప్లీట్ గానే వదిలిపెట్టేశారు పాపం. చక్కగా ముగింపు నీ చల్లటి కాంతికి ఎక్కడ మసి అంటకుండుగా, నీ కాంతి నిరంతరము వర్ధిల్లుగాక పెరుగుగాక. కాంతి చేత మీరు ఏం
చేస్తారు?
ఎందుకు?
మంచి పని చేయండి.
హారతి హరించాలని ఇచ్చేది.